మహాన్ తపస్వి పితాశ్రీ బ్రహ్మబాబా గురించి తెలిపిస్తారు. నారిని నరకద్వారంగా భావించినటువంటి సమయంలో పితాశ్రీ బ్రహ్మబాబా స్త్రీని స్వర్గానికి దేవిగా, స్వర్గానికి ద్వారం తెరిచేటటువంటి ఆమెగా దేవి రూపంలో ప్రతిష్ట చేసేటటువంటి దివ్య పురుషుడే పితాశ్రీ బ్రహ్మబాబా. పితాశ్రీ బ్రహ్మబాబా జీవిత కథ చాలా ప్రేరణాదాయకంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది, మన జీవితాన్ని పరివర్తన చేసే విధంగా ఉంటుంది. చాలా సుందరమైనటువంటి కథ ఇది. ఇప్పుడు శీలు బెహన్ మనం మధ్యకు విచ్చేశారు. ఇప్పుడు మీ అందరితో నమ్ర అనురోధం ఏమిటంటే, ఒక చేతితో అందరూ స్వాగతం చెప్పండి, ఒక చేతితో. మీకు పరమ సౌభాగ్యం ఏమిటంటే శీలు బెహన్ బ్రహ్మ బాబాను దగ్గరగా చూసినటువంటి ఆమె ఆయన జతలో పాలన తీసుకున్నారు, ఆయన స్నేహమయ సాన్నిధ్యాన్ని అనుభవం చేసినటువంటి సౌభాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. అలాంటి మహాన్ తపస్వి, మహాన్ యోగి, రాజయోగిని, రాజహంసిని అయినటువంటి శీలు బెహన్ ద్వారా మీరు పితాశ్రీ బ్రహ్మబాబా గురించి జీవిత కథ వింటాము పాట తర్వాత. ఓం శాంతి. ఇప్పుడు మనం చాలా మధురమైనటువంటి పాట విన్నాం. భారత భూమిలో ఒక దివ్య పురుషుడు జన్మ తీసుకున్నారు, కొత్త యుగాన్ని నిర్మాణం చేయడానికి శివుడు ఈయనలో స్థానాన్ని తీసుకున్నారు. భారతదేశంలో ఎంతో మంది దివ్య పురుషులు జన్మ తీసుకున్నారు, చాలా ప్రకారాలుగా మహాన్ కార్యాల కోసం అవతరించారు. కానీ కొత్త యుగం, నవయుగం నిర్మాణం చేయడానికి శివుడు ఈయననే మాధ్యమంగా చేసుకున్నారు, ఆధారం చేసుకున్నారు. ఆయనే ప్రజాపిత బ్రహ్మబాబా. ఆయనకే మనం అంటాము సృష్టి రచయిత, ఆదిపిత. ఈయన ద్వారా పరమాత్ముడు సృష్టిని రచించారు. ఎప్పుడు? ఈ సృష్టి అనాది అవినాశి. కాని ఎప్పుడు కలియుగం యొక్క అంతిమం సమీపించిందో సత్యుగాన్ని తీసుకురావడానికి పరమాత్ముడు ఈ మాధ్యమాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఆయనే ప్రజాపిత బ్రహ్మ. ఆయనకు పేరుంచారు బ్రహ్మ. ఈయన ద్వారా సత్యుగ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరు మరి బ్రహ్మ బాబా? మనమంటాము ఈశ్వరీ విశ్వవిద్యాలయానికి ఫౌండర్ ఆయన అని. చాలామంది అర్థం చేసుకోని కారణంగా అనుకుంటారు ఈయన వీళ్ళకి గురువు అని. ఈ బ్రహ్మకుమారులు ఈయన్నే భగవంతుడు అనుకుంటున్నారు. మీరు రెండు మూడు రోజుల్లో విన్నారు, తెలుసుకున్నారు. పరమాత్మ, ఈశ్వర్, గాడ్, భగవాన్, ప్రభు ఒక నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. సదాశివుడు కళ్యాణకారి, సత్యం, శివం, సుందరం ఒకే పరమాత్మనే. మనం ఏ శరీరం ఉండే వ్యక్తిని కాని పరమాత్మ అని చెప్పం. అది మీరు కూడా మూడు రోజుల్లో అర్థం చేసుకున్నారు. సరే, వీళ్ళకి గురువు బ్రహ్మ లేదు అంటే గురువే లేరు అనుకుంటారు. ఈయన మనకు అలౌకిక తండ్రి. అలౌకిక తండ్రి అనగా మొత్తం మనుష్య సృష్టికందరికీ ప్రజాపిత. పేరు ప్రజాపిత బ్రహ్మ అనే పేరు పరమాత్ముడే పెట్టారు. ఎందుకంటే ఈయన ఆధారంగా కొత్త యుగాన్ని నిర్మాణం చేసే కార్యాన్ని చేపట్టారు పరమాత్మ. ఎవరు? ఈయన ఒక బీజాన్ని నాటారు అనగా తనువు, మనస్సు, ధనాన్ని మొత్తమంతా మాతల ముందు సమర్పణం చేశారు. ఆ ఒక్క బీజం యొక్క పరిణామ స్వరూపం ఈరోజు వటవృక్షం లాగా మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఐదు ఖండాలలో, ఐదు ద్వీపాలలో ఈ సంస్థ అనేది నెలకొనడం జరిగింది. 140 దేశాలు సుమారుగా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రాంచెస్ ఉన్నాయి. మనలాంటి వేలాది మంది సిస్టర్స్ సమర్పితమయ్యారు. లక్షలాది మంది మనుషులు గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ కూడా, తన పరివారాన్ని సంభాళన చేసుకుంటూ కూడా, బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన జీవితాన్ని కమల పుష్ప సమానంగా తయారు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మానవుల నుంచి వారు దేవతలుగా తయారు కాగలుగుతున్నారు. ఏ విధంగా ఈ కార్యం ఆరంభమైంది నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక అద్భుత జీవిత కథ, పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క జీవిత కథ మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈయన పూర్వం పేరు దాదా లేఖరాజ్. ఆయన్ని లక్కీ రాజ్ బాబు అని కూడా పిలుస్తూ ఉండేవారు. సింధు హైదరాబాద్ లో ఈయన నివాస స్థానం. చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వజ్రాల వ్యాపారి. ఈయన వజ్రాలు బంగారు వ్యాపారం చేసేవారు. చాలా మంది పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కూడా చాలా మంది ఉండేవారు. కానీ వారందరిలో ప్రత్యేకమైన వ్యక్తి ఈయన. రాజులు మహారాజులు భారతంలో అనేక మంది ఉండేవారు. ముఖ్యంగా రాజస్థాన్ లో మహారాజులు ఎక్కువ మంది ఉండేవారు. ఉదయపూర్, జైపూర్, జోధ్పూర్, బికనీర్ అన్ని చోట్ల మహారాజులు ఉండేవారు. ఆ సమయంలో వారందరూ కూడా బ్రహ్మబాబా దుకాణంలోకి వెళ్లి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉండేవాళ్లు. రాజులు వాస్తవంగా ఎక్కడికి వెళ్లారు? మహల్లో ఉంటారు. వారి రాణీలకి నగలు ఖరీదు చేయడానికి స్వయం బ్రహ్మబాబా దగ్గరికి వెళ్లేవాళ్లు. అయితే బ్రహ్మబాబానే వాళ్ల దగ్గరికి వెళ్లి వారి స్త్రీలకు నగలును కూడా ఇచ్చేవారు. ఎంత రాయల్టీగా, ఎంత చరిత్రవానుగా ఉండేది ఈయన వ్యవహారం. రాజుల్లో హైరాణ పడేవారు, చెప్పేవారు భగవంతుడు చాలా పెద్ద తప్పు చేశారు, రాజుగా మిమ్మల్ని చెయ్యాలి, మీలో ఆ క్వాలిటీస్ అంతా ఉన్నాయి, మీరు వ్యాపారి అయ్యారు, మేము రాజులయ్యాం, మాకంటే మీకు యోగ్యతలు ఎక్కువ ఉన్నాయి రాజులయ్యేదానికి అని. కానీ పితాశ్రీ బ్రహ్మబాబా అనేవారు భగవంతుడు పొరపాటు చేయలేదు, ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది ఇందులో, నేను వ్యాపారి అయ్యాను, మీరు రాజులయ్యారు, ఏం రహస్యం ఉంది దానిలో? ఈ ఆత్మ సత్యగం యొక్క ఆదిలో నారాయణుడి స్వరూపంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమంలో నరస్వరూపంలో ఉన్నారు. నారాయణుడే నరుడిగా ఉన్నారు. తిరిగి ఆయన ఆధారం చేసుకుని పరమాత్మ నరుడి నుంచి నారాయణుడిగా చేయడానికి ఎన్నుకున్నారు. మరి ఈయన గ్రాహకులు, కొనుగోలుదారులు రాజా మహారాజులు. ఆ సమయంలో ఆంగ్లేయుల రాజ్యం ఉండేది మన దేశంలో. మరి వేరే గ్రాహకులంటే కొనుగోలుదారులు, బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఈయన దగ్గర నగలు కొనుగోలు చేసేవారు, వజ్రాలను కొనుగోలు చేసేవారు. చాలా పెద్ద దుకాణం, షోరూమ్ కలకత్తాలో ఉండేది. అక్కడ ఒక పార్ట్నర్ కూడా ఉండేవాళ్లు. బ్రహ్మబాబా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, సింధ్ హైదరాబాద్ లో. అక్కడ నుంచి తిరుగుతూ ఉండేవాళ్లు కలకత్తాకు. 1876 లో ఆయన జన్మ అనేది తీసుకోవడం జరిగింది. 1876 సాధారణంగా జన్మ తీసుకున్నారు, ఒక పల్లెలో జన్మ తీసుకున్నారు సింధ్ హైదరాబాద్ కు సమీపంలో. ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండేవాళ్లు ఈ పితాశ్రీ బ్రహ్మబాబా తండ్రి. సాధారణ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. మరి అదే జీవితంలో ఎంత గొప్పగా తయారయ్యారు, ఎంత శ్రేష్టంగా తయారయ్యారు. కేవలం ధనినే కాదు, ఆయన దానం కూడా చాలా చేసేవారు. ఎవరు ఈయన ఇంటికి వచ్చేవారో వారందరికీ చాలా దాన ధర్మాలు చేసేవారు. ఈయన పరివారం, కుటుంబం చాలా సుఖంగా ఉండేది. 5 పిల్లలు ఉండేవారు, కోడలు ఉండేవారు, మనవడు మనమరాళ్లు ఉండేవారు. ఈయన వయసు సుమారు 70 ఆ మధ్య ఉండేది. ఆయన లోపల చాలా వైరాగ్యం వచ్చింది. ఏ విధంగా వచ్చింది? ఈ అద్భుత జీవిత కథ దీనిని విని అనేక మంది జీవితం పరివర్తన అయింది. అది నేను వినిపించాలనుకుంటున్నాను మీకు. ఏ విధంగా పితాశ్రీ ధనీ జతలో ధనికుడి జతలో ధానీగా ఉన్నారో, దానీ జతలో ఇంకొకటి భక్తి కూడా ఎక్కువ ఉండేది, విష్ణు భక్తి చేస్తూ ఉండేవారు. వైష్ణవుల కుటుంబం వల్లభాచార్య కుటుంబంలో జన్మ తీసుకున్నారు. వల్లభాచార్యుల కుటుంబంలో పుట్టి చాలా భక్తి చేసేవారు. విష్ణు యొక్క చిత్రాన్ని ఎప్పుడు తన జతలోనే ఉంచుకునేవారు. తన దుకాణంలో కూడా ఇంట్లో కూడా విష్ణు యొక్క చిత్రం ఎప్పుడూ కనబడుతూ ఉండేది. చాలా చిత్రాలు విష్ణువు తయారు చేయించారు. పాకెట్లో కూడా విష్ణు యొక్క చిత్రం ఉంచుకున్నారు. కానీ ఆయన లోపల ఒక ఇచ్ఛ, కోరిక ఉండేది, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమిటి? ఈశ్వరుడెవరు? నేనెవరు? నేనెందుకు వచ్చాను? ఎక్కడి నుండి వచ్చాను? ఈ ప్రపంచం ఎందుకు పరమాత్మ సృష్టించారు? పరమాత్ముడి ప్రపంచంలో దుఃఖం ఎందుకుంది? ఏది దీని భవిష్యత్తు ఏమిటి? మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ తన గురువుల ద్వారా కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. శాస్త్రాల్లో వెతికారు. ఆయన శాస్త్రాలు ఎక్కువ చదివారు. గురువులు అనేక మంది ఉండేవాళ్లు. చాలా భక్తి చేశారు. చాలా మందిరాలకు యాత్ర, తీర్థయాత్రలు చేశారు. అమరనాథ్ వరకు వెళ్లారు. వైష్ణవ దేవి దగ్గరకు దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. చాలా స్థానాలకు వెళ్తూ ఉండేవారు దర్శనానికి. ఆయన వెనుక ఆ గుళ్ళు తిరిగే దాని వెనుక ఒకటే కారణం, సత్యత అంటే ఏమిటి. అన్ని చేస్తూ కూడా ఆయనకు ఆశ ఏమిటి అంటే, అది ఇంతవరకు నేను సత్యతను తెలుసుకోలేదు, నాకు పూర్తి కాలేదు ఆశ. తన ఆరాధ్య దైవమైనటువంటి భక్తిలో అంటే దేవుడి స్మృతిలో లీనం అవుతూ ఉండేవారు. ముందుకు నేనేం చెయ్యాలి అనే ఆలోచనలు ఉండేది. 60 సంవత్సరాల వయసు అవుతూ ఉంది నాకు, రిటైర్మెంట్ వయసు ఇది. ప్రభు యొక్క భక్తిలో లీనమయ్యేటటువంటి సమయం ఇది. దీనికోసం నేనేం చేయాలి? నాకు దారే కనబడడం లేదు. ఒకసారి అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. దీని ఆధారంగా ఆయన జీవితం మార్పు అయిపోయింది. ఆ సంఘటన ఏమిటంటే, ఏ విధంగా ఆయనకి విష్ణువు ఇష్టమో ఆ విష్ణువే ఆయనకి సుందర రూపంలో సాక్షాత్కారం కావడం జరిగింది. 4 భుజాలు కలిగినటువంటి విష్ణువు దర్శనం చేసుకున్నారు. ఈయన 4 భుజాలు కలిగినటువంటి శంఖు, చక్రము, గద, పద్మం ధరించినటువంటి విష్ణువు చతుర్భుజ స్వరూపం సాక్షాత్కారమైంది ఎదుట. సాక్షాత్కారంలో ఒక వరదానం విష్ణువు నోటి నుండి వచ్చింది. అహం చతుర్భుజం తత్వం అనగా నీవే నేను. నేను విష్ణువు చతుర్భుజం, నీవు కూడా నాలాంటి వాడు. చూస్తూ చూస్తూ విష్ణువు యొక్క అనేక స్వరూపాలు, శ్రీనాథ ద్వారం, జగన్నాథ్, ద్వారకానాథ్, బాలాజీ, విష్ణువుకి అనేక స్వరూపాలు, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి సాక్షాత్కరించాయి. శంఖచక్ర గదా పద్మం కలిగినటువంటి ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నట్లు, అహం చతుర్భుజి తత్వం, నీవు నేను ఒకటే, ఈ విధంగా కనబడినటువంటి దృశ్యాలను మాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. తెలివిలేకొచ్చిన తర్వాత, ఏ ఇలాంటి సాక్షాత్కారం ఇది? నా ఇష్టమైనటువంటి దేవుడు నాకెలా కనబడ్డారు? నాలాగా కా అని ఎందుకు వరదానం ఇచ్చారు? నేను భక్తుడు, నేను ఆయన సేవకుడు, దాసుడను. నేను ఎలా అవుతాను ఆయనలాగా? ఈ ప్రశ్నలకు జవాబు వెతకడానికి ప్రారంభించారు. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్లారు. చాలా మందిని తోడు చేసుకున్నారు గురువులను ఈ ప్రశ్నల రహస్యం తెలుసుకోవడానికి. అప్పుడు బ్రహ్మబాబాకి చాలా మంది గురువులు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు. నేను ఈ దర్శనం చేసుకున్నాను, దీని అర్థం ఏమిటి అని అడిగారు. భగవంతుడి కార్యం నువ్వు చెయ్యాలి అనే ప్రేరణ అయితే లభించింది, నేను ఎలా చేస్తాను అని ఆశ్చర్యంలో మునిగి ఉన్నారు. నేను ఎలా చేయగలను భగవంతుడి కార్యం? కానీ ఏమి ఆజ్ఞ? అది అప్పుడు తెలియలేదు. గురువులతో అడిగారు, ఏమి ఆజ్ఞ పరమాత్ముడిది? గురువు ఒక అభిప్రాయం తెలియజేశారు, ఏకాంతంగా వెళ్ళు. ఏకాంత వాసి అయి ఉన్నట్టయితే పరమాత్ముడి యొక్క ప్రేరణ లభిస్తే మరి ఇంకా సాక్షాత్కారాలు జరుగుతాయి. ముందుకు ఈశ్వరుడి యొక్క ఆదేశం లభిస్తుంది, ఏకాంతంగా వెళ్ళమని గురువు ఆదేశించారు. బ్రహ్మబాబా తన కుటుంబం వాళ్లతో పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ సింధు నుండి బెనారస్ కాశీకి వెళ్లారు. బెనారస్లో మిత్రుడు ఉండేవారు, ఆయన దగ్గర కొద్ది రోజులున్నారు. ఏకాంతంగా గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ సాంగత్యంలో, అంటే సాధు సన్యాసుల సాంగత్యంలో ఉంటూ ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ అక్కడ గడిపారు. ఒకరోజు ఏమిటంటే బాబాకు భయంకరమైనటువంటి వినాశనం దృశ్యాలు సాక్షాత్కారమయ్యాయి. ఈ కలియుగం అనే ప్రపంచం మహావినాశనం బాబా సాక్షాత్కారంలో చూశారు. దీంట్లో మూడు రూపాలుగా వినాశనం ఉండేది కనబడింది. ఒకటి, ఒకవైపును అణుయుద్ధం ద్వారా వినాశనం, అటామిక్ బాంబుల ద్వారా. రెండవ వైపు సివిల్ వార్ ద్వారా వినాశనం. మూడవది నేచురల్ కెలామిటీస్, ప్రకృతిక వైపరీత్యాల ద్వారా వినాశనం. చూస్తూ చూస్తూ బాబా చూశారు, అంతా నష్టమైంది, అంతా వెళ్లిపోయింది, ప్రళయంలాగా వాతావరణం ఉంది, అంత సమాప్తి అయిపోయింది. బాబాకు ఏమి దీని అర్థము అనేది ఆశ్చర్యమైపోయింది. ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రపంచం సమాప్తి అవుతుందా? హే భగవాన్, మరి మీరే కదా ఈ ప్రపంచాన్ని సృష్టించారు, ఎలా సమాప్తం చేస్తారు అనుకున్నారు. మరి నేనేం చెయ్యాలి? నాకు ఆదేశం ఇవ్వండి. నాకు మీరు వరదానం ఇచ్చారు నాలాగా కమ్మని, నేను ఎలా కావాలి మీలాగా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి లోపల లోపల. వైరాగ్యం కూడా రోజు రోజుకి వృద్ధి అవుతూ పోయింది. అయినా అర్థం కాలేదు నేనేం చెయ్యాలి అని. ఉన్నట్టుండి ఒకరోజు బాబాకు పరంధామం యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. అద్భుతమైనటువంటి ఎరుపు బంగారు వర్ణంతో కూడినటువంటి ఆ ప్రపంచం, అద్భుత ప్రపంచం అనేది చిన్న చిన్న నక్షత్రాల్లాంటి వాళ్లు ఒక ఉల్టా వృక్షంలాగా కనబడ్డాయి. చాలా మెరుస్తూ ఉన్నాయి. ఉల్టా వృక్షం బీజం పైన, చెట్టు అంతా కింద ఉన్నట్టు సాక్షాత్కారమైంది. అది ఆత్మల ప్రపంచం. దానిని పరంధామం, శాంతిధామం, ముక్తిధామము అంటారు. చూస్తూ చూస్తూ బాబా ఆ లైట్ తో చిన్న చిన్న నక్షత్రాల జతలో చూస్తూ చూస్తూ కిందకొచ్చేశారు. హైరాణ అయ్యారు బాబా, ఇదేమిటి అని. చూస్తూ చూస్తూ బాబా పైనుంచి వచ్చేటటువంటి నక్షత్రాలంతా కిందకొచ్చి ఒకవైపున వినాశనము, రెండవ వైపున సుందరమైనటువంటి సత్యుగ ప్రపంచంలోకి ప్రవేశమైనట్లు ఆత్మలంతా సాక్షాత్కారమైంది. ఒక్కొక్క ఆత్మ నక్షత్రం కిందకొచ్చి దేవీ దేవతా స్వరూపాన్ని ధరించినట్టు సాక్షాత్కారం అది. ప్రకృతి ఒకవైపును నష్టమైంది, ఇంకా తర్వాత మళ్లీ ఇంకొక వైపు సుందరమైనటువంటి ప్రపంచం తయారైంది. అంత మార్పైన సాక్షాత్కారం చూశారు బాబా. తర్వాత బాబా చూశారు ఎలా ఇంత బంగారు వజ్రాలతో కూడినటువంటి మా మందిరాలు, ఆ మహల్లో లక్ష్మీనారాయణులు వస్తూ ఉన్నట్లు, చాలా పెద్ద పెద్ద సుందరమైనటువంటి ఉద్యానవనాలు, దాంట్లో లక్ష్మీనారాయణులు ప్రవేశమయ్యారు, ఎంతో గౌరవం పొందుతూ ఉన్నారు. తర్వాత ఒక శబ్దం వినపడింది ఆ సాక్షాత్కారం తర్వాత ఆకాశవాణి రూపంలో, లక్కీరాజ్ ఉఠు లేవండి, జాగు మేల్కోండి, ఇలాంటి ప్రపంచము నువ్వు తయారు చెయ్యాలి. ఈ కలియుగ ప్రపంచం మహావినాశనం తర్వాత ఇలాంటి సుందరమైనటువంటి సత్యుగ ప్రపంచం, స్వర్ణిమ ప్రపంచం రావాలి, నీవు అలాంటి ప్రపంచాన్ని తయారు చేసే దాంట్లో నిమిత్తంగా నేను తయారు చేస్తూ ఉన్నాను, లేవు మేల్కో. ఈ ఆ శబ్దం ఆకాశవాణి రూపంలో మాటి మాటికి లే మేల్కో అనేది వినపడుతూ ఉంది. అయితే బ్రహ్మబాబాకి ఏమీ అర్థం కాలేదు, నేను ఎలా తయారు చేయగలను ఇలాంటి సుందరమైనటువంటి ప్రపంచాన్ని, ఎవరు నాకు ప్రేరణిస్తూ ఉన్నారు ఈ విధంగా, నాకు అర్థమే కావడం లేదు అనుకున్నారు. కానీ ఈ విషయం యోచన చేశారు, నేను ఇలాగే బెనారస్ లో కూర్చునే కాదు, ఈశ్వరుడు ఏదో కార్యం నాకు తెలియజేశారు అని అక్కడి నుంచి కలకత్తాకు వచ్చారు. పార్ట్నర్ దుకాణం ఉంది, బంగారు వజ్రాలతో కూడినటువంటి వ్యాపారం జరుగుతూ ఉంది. మొత్తం సమాచారం అంతా పార్ట్నర్కు తెలియజేశారు. వజ్రాలు చూస్తూ ఉంటే బ్రహ్మబాబాకు అనిపించింది, ఆ వజ్రాలంతా రాళ్లలాగా అనిపించింది, దృష్టి మార్పైంది. నేనెందుకు ఈ పని చెయ్యాలి, ఈ వ్యాపారం చేయాలి, వజ్రాల వ్యాపారం, ఇది పూర్తి సంపూర్ణ వైరాగ్యం వచ్చేసింది ప్రపంచం పైన. తన పార్ట్నర్కు తెలియజేశారు, నేనిప్పుడు బిజినెస్ నుంచి వైదొలగాలనుకుంటూ ఉన్నాను, నాకు ఏదైతే భాగం వస్తుందో అది తీసుకుని వాపస్ కలకత్తా నుండి హైదరాబాద్ సింధ్ వచ్చేశారు. అప్పటి నుండి బ్రహ్మబాబా ఎంత టీవీగా ఉండేవారు, కూర్చోవడం లేవడం నడవడం మాట్లాడడం రాజుల్లాగా ఉండేది. బాబా చెడు దురలవాట్లు ఏది మామూలుగా కూడా లేదు, నాన్ వెజ్ తినడం, చెడు సిగరెట్ తాగడం, ఎందుకంటే పక్కా వైష్ణవులు, వల్లభాచార్య కుటుంబంలో జన్మ తీసుకున్నారు, శ్రేష్టంగా జీవితం గడిపారు. ఎప్పుడైతే బ్రహ్మబాబా వాపస్ హైదరాబాద్ వచ్చారో, ఒకవైపు కలియుగం యొక్క వినాశనం సాక్షాత్కారము, కొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం ఇంకొక వైపున, ఈ రెండు చేసుకుని ఈ ప్రపంచంలో పరివర్తన ఖచ్చితంగా రావాలి, పరమాత్ముడి యొక్క ఆదేశం నాకు లభించింది, ఇప్పుడు నేను చెయ్యాలి, ఇది ఆలోచన చేసి బ్రహ్మబాబా వాపస్ హైదరాబాద్ సింధ్ హైదరాబాద్కు వచ్చారు. చాలా సింపుల్, రాజులాగా టీవీగా ఉండే ఆయన చాలా సింపుల్ గా సాధారణ జీవితం గడపడం ప్రారంభించారు. ఎంత సింపుల్ అంటే అందరూ గాబరా పడ్డారు, బాబాకి ఏమైంది, ఎంత గొప్పగా ఉండేవారు ఇతనికి ఏమైంది అని ఆలోచించడం ప్రారంభించారు. తన ఇంట్లో ఏకాంతంగా ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. నేను ఏదో అద్భుతమైనటువంటి ఈశ్వరీయ కార్యం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చెయ్యాలి, ఈ ఆలోచనలు లీనమయ్యారు. ఒకసారి అకస్మాత్తుగా బాబాకు శివ పరమాత్ముడు సాక్షాత్కారం అయ్యారు. దీంట్లో పరమాత్మ దివ్య జ్యోతి స్వరూపం కనబడింది. ఆ జ్యోతి స్వరూపం నుండి అది శివుడి యొక్క సాక్షాత్కారం, చాలా సుందరం, ప్రకాశం, చాలా తేజోవంతమైనటువంటిది. ఎంత తేజోవంతమో అంత శీతలంగా ఉంది ఆ ప్రకాశం. అది వేడి కాదు, చాలా ఇష్టంగా ఉంది ఆ వెలుగు అనేది. బ్రహ్మబాబా చూశారు, ఆయనకు విచిత్రమైనటువంటి అనుభవం అయింది. ఏది ఇది, ఏమి లైట్, ఎక్కడ చూసినా లైట్, లైట్ నలువైపులా తిరుగుతూ ఉంది, ఏమిటిది అని ఆలోచనలో ఉన్నారు. లౌకిక పరివారం కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్లు చూశారు, బ్రహ్మబాబా కళ్ళు మూసుకున్నారు. అయితే బ్రుకుటి మధ్యలో నుదురులో వెలుగు అనేది, సన్లైట్ సూర్యరశ్మిలాగా, ఏమీ లేదు అక్కడ. కానీ ఈ లైట్ వెలుగు ఎక్కడి నుంచి వస్తూ ఉందని ఇంట్లో వాళ్లకు కూడా చాలా ఆశ్చర్యమైంది బ్రహ్మబాబాను చూసి. ఆ సమయంలో దగ్గరగా వెళ్లారు బ్రహ్మబాబాకి. ఒక శబ్దం అనేది ఆయన నోట్లో నుంచి వెలువడుతూ ఉంది. ఏది ఆ శబ్దం అంటే, శివ పరమాత్మ ఆయనలో ప్రవేశమయ్యి, ఆయనలో ప్రవేశమయ్యి దివ్య జ్యోతి ఆయన లోపల ప్రవేశమయ్యారు. ప్రవేశమయ్యి కొన్ని శబ్దాలు ఆయన నోట్లో నుంచి ఉచ్చరించారు. ఈ శబ్దాలు శివుడివి. శివ పరమాత్మ తన పరిచయాన్ని తన నోటి ద్వారా తెలియజేశారు. కళ్ళేమో మూసుకొని ఉన్నారు, ముఖంలో నుదుట్లో వెలుగే వెలుగు కనబడుతూ ఉంది, ఆనందమైన స్థితిలో ఉన్నారు. నోట్లో నుంచి శబ్దం, ఏ శబ్దాలు వెలువడుతూ ఉన్నాయంటే, నిజానంద స్వరూపం శివోహం శివోహం. నేను నిజము ఆనంద స్వరూపము శివుడు నేను. నేను ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. నేను జ్ఞానస్వరూపుడు శివుడను. నేను శక్తి స్వరూపం శివుడను. ఈ నోట్లో నుంచి, బ్రహ్మబాబా నోట్లో నుంచి మాటలంతా వస్తూ ఉన్నాయి. లౌకిక కోడలు, పిల్లలు, భార్య విన్నారు ఈ శబ్దాలు. ఇది చాలా లోతైనటువంటి శబ్దాలు, సూక్ష్మమైన శబ్దాలు. కళ్ళేమో మూసుకున్నారు. వాళ్ళకు ఆశ్చర్యమైంది. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచారు. ఇంట్లో వాళ్ళు అడిగారు, బాబా ఏమిటి మీరు అనుభవం చేశారు అనే. బాబా తెలియజేశారు, ఏదో ప్రకాశం లైట్ నాకు కనబడింది, అది శక్తి, చాలా సుందరంగా ఉంది. ఆ ప్రకాశం అనేది, శక్తి అనేది నాలో ప్రవేశమయ్యి మాట్లాడింది. నాతో ఆ శక్తి ఒక పని చేపించాలనుకుంటోంది, కానీ నాకు తెలియదు. దాని తర్వాత ఒక పెద్ద చమత్కారం అనేది జరిగింది. బాబాని ఎవరు చూస్తే అప్పటి నుండి బాబా ముఖంలో బాబా నిలబడ్డారంటే బాబా అదృశ్యమవుతారు. ఆయన ముఖంలో, ఆయన రూపంలో శ్రీకృష్ణుడు సాక్షాత్కారం చేసేది మొదలుపెట్టారు ప్రజలంతా. ఈ ముసలి వయసులో ఉండే బ్రహ్మబాబాకు బదులుగా ఆయన ముఖంలో, ఆయన శరీరంలో నెమలపించం ధరించినటువంటి, మురళి ధరించినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్కారం జరిగేది. చాలా మంది సాక్షాత్కారం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఆయన దగ్గరకు వస్తారో వెంటనే బ్రహ్మబాబా రూపం కాకుండా కృష్ణుడు రూపమే కనబడేది. బాబాకు దగ్గరగా లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్లకు కూడా సాక్షాత్కారం అనేది, బ్రహ్మబాబా స్వరూపము, శ్రీకృష్ణుడి స్వరూపం, రెండు సాక్షాత్కారం అనేది కనబడుతూ ఉండేది. కృష్ణుడికి దగ్గరగా వచ్చేస్తూ ఉన్నట్లా అయితే, దగ్గరికి వస్తే కృష్ణుడు అదృశ్యమవుతారు, బ్రహ్మబాబా నిలబడి ఉన్నట్లు కనబడతారు. అయితే నాతో కలవాలి అనుకుంటే బ్రహ్మబాబా దగ్గరకు రండి అని అందరికీ సూక్ష్మంగా సందేశాలు ఇచ్చారు. అందరూ తెలుసుకోలేదు, కొద్ది మందికి తెలుసు ఈయన ఎవరు అనేది. తెల్లని వస్త్రధారి. మరి ఆయన దగ్గరికి వెళ్తే కృష్ణుడు ఎలా దొరుకుతారు? ఇంట్లో కూర్చొని కృష్ణుడు సాక్షాత్కారం అయినప్పుడు మనుషులంతా ఈ విధంగా ఆలోచన అనేది, ఇది ఒక పెద్ద విప్లవం లాగా తయారైంది. పేపర్లలో కూడా రావడం మొదలుపెట్టింది. పెద్ద న్యూస్ అయిపోయింది ఇది. అమెరికా టైమ్స్ యొక్క పేపర్లో కూడా, మ్యాగజైన్లో కూడా ఇంటర్నేషనల్ రూపంలో, న్యూస్ రూపంలో వేశారు. సింధు హైదరాబాద్ లో దాదా లేఖరాజ్ అనే వ్యక్తి, ఆయన దగ్గరికి ఏమి చమత్కారం ఉందంటే ఎవరైతే ఆయన చూశారో వాళ్ళకందరికీ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అవుతున్నారని అమెరికా దాకా పత్రికల్లో వచ్చింది. దూసరి రెండవ క్రాంతి ఏమిటంటే, మహిళలు, కన్యలు, కుమారీలు ఎక్కువ మంది రావడం మొదలెట్టారు. పరమాత్ముడి యొక్క ఆదేశం వాళ్లకు లభించింది, కుమారీలకు మాతలకును ముందర ఉంచు. ఆధ్యాత్మికత క్షేత్రంలో వాళ్లను ముందుంచాలి, స్త్రీలను, కన్యలను. నారి ముందు వచ్చింది ఆధ్యాత్మిక క్షేత్రంలో అంటే ప్రపంచం స్వర్గం అవుతుందనే ఆదేశం పరమాత్మ నుంచి బ్రహ్మబాబాకు దొరికింది. ఎక్కడ నారి పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు. నారీలకు గౌరవం ఉన్నప్పుడు, పూజించబడినప్పుడే దేవతలు ఆవాసం చేస్తారు, అనగా నివసిస్తారు అని. నారీలను ముందర ఉంచితే విశ్వ కళ్యాణం జరుగుతుంది అని సూచన ఇచ్చారు పరమాత్ముడు. అన్నిటికంటే ముందు బాబా మన మమ్మను మాతేశ్వరి జగదంబ అంటాం, ఆమె జ్ఞానానికి వచ్చారు. ఈశ్వరి విశ్వవిద్యాలయంలో అలౌకిక అమ్మగా తయారయ్యారు. ఆమె 1936 లో అంటే 1936 సంవత్సరంలో 15 సంవత్సరాల అమ్మాయి, స్కూల్లో చదువుతూ ఉండేది మమ్మ జగదంబ సరస్వతి. ఆమె తండ్రి శరీరం వదిలేశారు, చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళ నాన్నకు వ్యాపారంలో, హార్ట్ ఫెయిల్ అయ్యారు. ఆమె తల్లి చాలా దుఃఖంలో ఉంది, ఏడుస్తూ ఉండేది ఎప్పుడు. ఈ బిడ్డ ఎవరైతే మమ్మ ఉన్నారో, చాలా తెలివైనటువంటిది, స్కూల్ అవార్డ్స్ కూడా పొందేది, పాటలు, నృత్యము, గాయనము అన్నిట్లో కూడా వీణ వాయించడం అన్నిట్లోనూ నంబర్ 1 గా ఉండేది. ఎప్పుడైతే అమ్మ స్థితి చూశారో, దుఃఖంలో ఉండేది. మా అమ్మ ఎందుకు ఏడుస్తూ ఉంది, మా అమ్మ ఈ బాధను ఎలా తొలగించాలి. మరి సింధీలో ఎక్కువ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో. పురుషులంతా ఎక్కడ నివసించేవారంటే బయట వెళ్లేవారు, కానీ ఆడవాళ్లు నాలుగు గోడల మధ్యనే ఉండేవారు. ఒక సంవత్సరం వరకు ఎవరు శరీరం వదులుతారు, వాళ్ళు వాళ్ల భార్యలు ఒక సంవత్సరం వరకు బయట ప్రపంచం చూసేవాళ్లు కాదు, ఏడుస్తూ ఉండేవాళ్లు, మురికి బట్టలు ధరించేవారు. ఎందుకంటే బయట యొక్క అశుద్ధ ప్రభావం అనేది పడుతుంది అనేది అంధవిశ్వాసం ఉండేది. మరి అమ్మ స్థితి చూసి జగదంబ సరస్వతి బాబా దగ్గరికి తీసుకొచ్చారు. బాబాతో కల్పించినట్లయితే శాంతి దొరుకుతుంది, తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకుంటుంది అని తీసుకొచ్చారు. మరి ఎప్పుడైతే మా అమ్మ యొక్క అమ్మ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం చేసుకున్నారు బ్రహ్మబాబా ముందుకు వస్తూనే, ఇంకా నవ్వడం 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 మొదలెట్టారు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్కారం అయింది బ్రహ్మబాబా నుండి. అది కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఈమె పేరు జగదంబ సరస్వతి, పేరు రాధ. ముందు రాధ అమ్మకి ఎప్పుడు ఏడుపు ఉండేది, కానీ ఇప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంది కృష్ణుడి దర్శనం ద్వారా అని అది ఒక న్యూస్ లాగా అంతటా వ్యాపించి ఉంది. ఆ న్యూస్ తో అనేక మంది రావడం మొదలెట్టారు. వారిలో ఒకరు గోపి అనే అమ్మాయి, 15 సంవత్సరాలు, ప్రకాశమణి దాది అంటాము. ఆమె కూడా ఇంట్లో కూర్చొని కృష్ణుడి యొక్క సాక్షాత్కారం బ్రహ్మబాబాలో చేసుకున్నారు. కృష్ణుడు చెప్తూ ఉన్నట్లు వినపడింది, నువ్వు కృష్ణుని చూడాలి అంటే ఈయన దగ్గరికి వెళ్ళు, బ్రహ్మబాబా దగ్గరికని. ఆమె తండ్రి జ్యోతిష్కుడు, చాలా భక్తి చేసేవారు. జ్యోతిష్య విద్య నుంచి ఆయన తెలుసుకున్నారు, నా కూతురు మీరాబాయి లాగా జీవితం గడుపుతారు, పవిత్ర జీవితం గడుపుతుంది, కృష్ణుడికి అర్పణం అవుతుంది అని ఆయనకు తెలుసు. గీతా జ్ఞానం చాలా ఉండేది ప్రకాశమణి దాది తండ్రి దగ్గర. రోజు గీత పఠనం చేసేవారు. మమ్మ ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చారో, ఆమె పేరు మొదట రాధ, తర్వాత దాది ప్రకాశమణి, ఇద్దరు కూడా ఫ్రెండ్స్, ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఉండేవారు. ఈ సత్సంగంలో మొదట ఓం ధ్వని చేసేవారు బ్రహ్మబాబా ఓం అని. ఎవరైతే సభలో కూర్చున్నారో అందరూ ధ్యానంలో వెళ్లిపోయేవారు ఓం ధ్వని వింటూనే. దానికోసం ఆమె పేరు ఓం రాధ అనే పేరు స్థిరమైపోయింది. ఇక ముందుకు మమ్మ మా రూపంలో అందరికీ అమ్మలాగా ప్రవర్తించారు. మరి దాది ప్రకాశమణి దాది 38 సంవత్సరాలు బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత ఈ కార్య వ్యవహారాలకు అంతటికి ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్య వ్యవహారాన్ని చాలా సులువుగా నిర్వర్తించారు. బాబాతో ఆమెకి సాక్షాత్కారం జరిగింది చిన్నప్పుడు. అప్పటి నుండి ఒక స్కూల్ తెరిచారు బాబా, స్కూల్ నడిపించేవారు, బోర్డింగ్ స్కూల్ తెరిచారు. ఈ బోర్డింగ్ స్కూల్లో చిన్న చిన్న పిల్లలందరూ చదువుకుంటూ ఉండేవారు. వాళ్ళకి టీచర్స్ ఎవరు అంటే ఇక్కడ ఉండే జ్ఞానం వింటూ ఉండే చిన్నవాళ్లే. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నట్టయితే సత్యమైనటువంటి జ్ఞానం వింటారు. బాబా దాది ప్రకాశమణి దాదితో తెలిపించారు, నీ జీవితాన్ని శ్రీకృష్ణుడికి అర్పణం చెయ్యి, ఇక్కడ ఉండి నువ్వు ఈ బోర్డింగ్ స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఈ విద్య ఆ విద్య తెలియజేయమని. మరి నా జీవితమే శ్రీకృష్ణుడికి అర్పణం చెయ్యాలనుకున్నారు. తర్వాత వాళ్ళ నాన్న కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే బాబాను శ్రీకృష్ణుడి రూపంలో చూశారో వాళ్లందరూ కూడా తమ జీవితాలను సమర్పణం చేసుకున్నారు భగవంతుడికి. ఈ విధంగా చూస్తూ చూస్తూ అనేక మంది ఫ్యామిలీలే ఇక్కడికి వచ్చేసాయి. చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు అనేక మంది తమ జీవితాలను సమర్పణం చేసుకున్నారు. పరమాత్ముడి యొక్క ఆదేశం లభించింది. ఎందుకంటే స్త్రీలను ముందర ఉంచు, కన్యలను ముందర ఉంచాలి అనేది ఆదేశం భగవంతుడిదే. రోజు ఉదయమే ఎక్సర్సైజులు నేర్పించేవాళ్లు, ఆటపాటలు నేర్పించేవాళ్లు. ఒకరోజు పరమాత్మ శివుడు ఇక 3వ క్రాంతి విషయాన్ని ఉంచారు. పరమాత్ముడు అందరికీ ఆదేశం ఇచ్చాడు, మీ జీవితాన్ని మీరు పవిత్రంగా యోగిగా చేసుకోండి. అందరూ ప్రతిజ్ఞ చేశారు మేము మా జీవితాన్ని పవిత్రంగా యోగిగా తయారు చేసుకుంటాము అని. చిన్న చిన్న యంగ్ సిస్టర్స్ 10-12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు చాలా మంది ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఇప్పుడు దాదీల రూపంలో ఉన్నారు. అప్పుడు చిన్నవాళ్లు, అప్పుడు చాలా చిన్నగా ఉండేవాళ్లు. 1936 సంవత్సరం విషయం ఇది. అప్పుడు 385 మంది బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా తమ జీవితాలను సమర్పణం చేసుకున్నారు పరమాత్ముడి యొక్క ఆజ్ఞానుసారంగా. చాలా పెద్ద చరిత్ర ఇది, షార్ట్ గా చెప్తూ ఉన్నాము, షార్ట్ గా పూర్తి చేయాలనుకుంటున్నాము. చాలా పెద్ద విషయాలు ఇవి. తమ జీవితాలను అనేక మంది సమర్పణం చేశారు. అప్పుడు హైదరాబాద్ నుంచి బాబా కరాచీకి వచ్చారు. కరాచీ చాలా పెద్ద టౌన్, అందరూ ఇంతమంది ఉండడానికి నివసించడానికి అనుకూలంగా ఉంటుంది అని అక్కడికి చేరారు. 1937 నుంచి 1950 సంవత్సరం 13-14 ఇయర్స్ 13-14 సంవత్సరాల వరకు అక్కడ తపస్సు చేపించారు. ప్రపంచం ముఖమే చూడలేదు అప్పుడు 14 సంవత్సరాలు వెళ్ళో. క్లింటన్ బీచ్ అనేది సాగరం ఒడ్డున బీచ్ ఉండేది, సాగరం ఒడ్డులో కరాచీలో. అప్పుడు అఖండ భారతం, సింధు హైదరాబాద్ కరాచీ కూడా భారతమే అప్పుడు, ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ గా డివైడ్ కాలేదు. అక్కడ ఎక్సర్సైజులు నేర్పించేవాళ్లు, ఆటలు నేర్పించేవాళ్లు. 14 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియనే తెలియదు. జ్ఞానము యొక్క లోతులోకి వెళ్లారు, తపస్సు చేశారు 14 సంవత్సరాలు. 1937 నుంచి 1950 దాకా 14 సంవత్సరాలు ప్రపంచమనే చిత్రం మారిపోయింది, ప్రపంచమే మారిపోయింది. కమ్యూనిజం వచ్చింది యూరోప్ లో, లెనిన్ స్టాలిన్ ఇట్లాంటి వాళ్లు కమ్యూనిస్ట్ దేశాలుగా మార్చారు. భారతంలో మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రత ఇప్పించడానికి ఆందోళన చేశారు. ఒకవైపున రెండవ ప్రపంచ యుద్ధం, ఆ రెండవ ప్రపంచ యుద్ధం లక్షలాది మంది శరీరం వదిలేశారు. 1947లో పాకిస్తాన్ గా ఇండియా డివైడ్ అయింది. సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్ లో భాగమైంది. అప్పుడు మన సంస్థ అక్కడ ఉండేది కరాచీలో. నలువైపులా రక్తపు యొక్క నదులు ప్రవహించాయి ఆ సమయంలో. అదే సివిల్ వార్, దేశ విభజన జరిగినప్పుడు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాంతిపూర్వకంగా పరమాత్ముడి తలంపులో తమ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. వీరికి ఏమీ కాలేదు. హిందువులు అక్కడ ఉండేవారు సింధులో, వాళ్ళందరూ పరిగెత్తి భారతదేశానికి చేరారు. జేబు ఖాళీ, చేతులు ఖాళీతో వచ్చారు. అంతా వదిలేసి, ఆస్తులు అంతా వదిలేశారు. ఈ సంస్థ ఏమో అక్కడే ఉండేది ఆ సమయంలో. అక్కడుండే చీఫ్ మినిస్టర్ సింధులో మన యొక్క త్యాగము తపస్సు ఇదంతా చూసి చాలా ప్రభావితమయ్యారు. ఆయన చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి, ఈ దేశం చాలా పవిత్రం అవుతుంది, పాక్ కంటే పవిత్రంగా అవుతుంది మా దేశం, మీరుంటే మంచిది, ఇక్కడ ఇక్కడ ఉండండి అన్నారు. కానీ పరమాత్ముడి యొక్క ఆదేశం ఏమిటంటే ఇక్కడికి రమ్మని, భారతదేశానికి వచ్చి తపస్సు చేయండి, భారతదేశానికి వచ్చి జ్ఞానాన్ని పంచండి అని. 1950లో భారతదేశం రిపబ్లిక్ అయిందో 26 జనవరిలో, అప్పుడు గణతంత్ర రాజ్యంగా నెలకొన్న తర్వాత పరమాత్ముడి యొక్క ఆదేశం లభించింది, భారతానికి రండి, భారతాన్ని తిరిగి విశ్వానికి గురువుగా తయారు చేసి మొత్తం ప్రపంచానికంతటా ఆధ్యాత్మికతను పంచాలి. అది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. ఇప్పుడు 2 నిమిషాలు మనము యోగంలో కూర్చున్నాం. 1950 సంవత్సరంలో పరమాత్ముడి యొక్క ఆదేశం లభించింది, భారతదేశానికి వెళ్ళండి, ఒక పర్వతం పైకి వెళ్ళండి, అక్కడి నుంచి మీరు మొత్తం ప్రపంచమంతా విశ్వంకి శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి చాలా సహాయం లభించింది. సింధు యొక్క చీఫ్ మినిస్టర్ మీరు సామాన్ అంతా తీసుకుని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఈ సంస్థకు అన్ని తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ ఉన్నాను. ఒక చిన్న వస్తువు కూడా వదలలేదు. అన్ని తీసుకొని ఒక షిప్లో ఓడలో ఇండియాకు బయలుదేరారు, కరాచీ నుండి ఆబుకి. ఏ విధంగా బందర్గావ్ నుండి సౌరాష్ట్రకు చేరారు షిప్లో. తర్వాత ట్రైన్లో మొత్తం మిగిలిన వాళ్ళంతా వచ్చేసారు ఇండియాకు. ఆబు స్టేషన్లో మొత్తం ట్రైన్ అంతా బ్రహ్మకుమారిసే చేరారు. పరమాత్ముడి యొక్క ఆదేశం ఇది. మౌంట్ అబు కరాచీ నుండి దూరం ఏం కాదు. రేపు మీరు మధుబనికి వెళ్తారు. రేపు వెళ్తే తెలుస్తుంది మీకు, చూస్తారు ఎంత స్థలం ఉంది అక్కడ అనేది. అక్కడ పీస్ పార్క్ అని ఉంది. అక్కడ మీకు కనబడుతుంది కరాచీ అనేది ఆ పర్వతాల వెనకే ఉండేది, దగ్గరగా సమీపంగా ఉంది. పరమాత్ముడి నుంచి ఆదేశం ఏమిటంటే మీరు పర్వతాల వైపు వెళ్ళండి అని. అక్కడ మహారాజులు నివసించినటువంటి స్థానం అది. మౌంట్ ఆబు అంటే రాజులు మహారాజులు నివసించినటువంటి స్థానం మౌంట్ ఆబు. ఏ విధంగా వచ్చారు? గుర్రాలు ఏనుగులు పైన. అక్కడ దిల్వాడా మందిరం ఉంది. జైన దేవాలయం పాతది, 2500 సంవత్సరాలది. చాలా బాగా ఉంది అది. చాలా సుందరమైనటువంటి మార్బల్తో తయారు చేయబడినటువంటి జైన దేవాలయం. ఆ మార్బల్ ఎట్లా తీసుకొచ్చారు? రాజులు మహారాజులు ఏనుగులు ఒంటెల పైన తీసుకొచ్చారు. మరి రాజులు అంతా మహల్లు తయారు చేసుకున్నారు అంటే వాళ్ళంతా కూడా మార్బల్స్ కింద నుంచి పైకి ఒంటెలు ఏనుగుల ద్వారా తీసుకొచ్చినటువంటిదే. ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి, రాజభవనాలు, అవంతా కూడా ఇలాగే తయారయ్యాయి. ఎప్పుడు భారతం గణతంత్ర రాజ్యంగా అయిందో, రాజుల రాజ్యాలంతా సమాప్తి అయ్యాయో, అప్పుడు రాజులు మహారాజులు ప్యాలెస్లంతా హోటళ్లుగా తయారయ్యాయి, స్కూల్స్గా తయారయ్యాయి. అల్వార్ ప్యాలెస్ ఒక స్కూల్ అయిపోయింది. జైపూర్ ప్యాలెస్, జోధ్పూర్ ప్యాలెస్, బికనీర్ ప్యాలెస్ ఇవంతా కూడా హోటల్స్ అయిపోయాయి. ఇప్పుడు స్కూళ్ళు, హోటళ్లు, హాస్టళ్లు ఇవి పర్యటన స్థలం అయిపోయింది. ఇప్పుడు బికనీర్ బ్రిజ్కోటి భరత్ రాజా నివసించినటువంటి స్థానం అది. అక్కడ మౌంట్ అబుకి ఎప్పుడైతే వచ్చామో ఎవరైతే సమర్పితమయ్యారో వాళ్ల బంధువులకంతా తెలుసు ఈ సంస్థ అనేది కరాచీ నుండి ఆబుకు వస్తూ ఉంది అంటే. ఇక్కడ తపస్ చేసేది ప్రారంభిస్తారు ఈ బెహెన్స్ అంతా, అంటే సిస్టర్లందరూ. మరి వీళ్ళు ఉండడానికి నివాస యోగ్యంగా ఉండే స్థానం కావాలి. మరి పర్వతాలకు వెళ్లి తపస్ చేస్తారు అంటే మరి వాళ్ళు కూడా స్థలాన్ని చూసి పెట్టారు. అయితే అప్పుడు టూరిస్ట్ ప్లేస్ అంతే అది, పర్యటన స్థలం కాదు వాస్తవంగా. ఇప్పుడు తీర్థస్థానం, మందిరాలు అనేక ఉన్నాయి. ఆ రోడ్డు కూడా ఆంగ్లేయులనే తయారు చేసినటువంటిది. రాజస్థాన్ గవర్నర్ హౌస్ కూడా అక్కడ ఉంది. వేడి దినాలలో అంటే వేసవి కాలంలో అక్కడ విడిదిగా విచ్చేసేవారు. చాలా సమయం గవర్నర్ అక్కడే నివసించేవారు. మన ప్రోగ్రాం జ్ఞాన సరోవర్ కూడా ఆయన వచ్చారు గవర్నర్. విశేష కార్యక్రమంలో గవర్నర్ వచ్చేవారు. అంగ్రేజ్ కాలంలో వైస్రాయిలు ఉండేవారు, వాళ్ళంతా మౌంట్ అబులోనే ఉండేవారు. మరి అక్కడ ఉండేటటువంటి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తెలిసింది వీళ్ళు భారతం వస్తూ ఉన్నారు అంటే. బ్రహ్మబాబా కొంతమంది సోదరులను ఇక్కడికి పంపించారు వెతకండి స్థానము అని. అప్పుడు వీళ్ళకి బాంబేలో ఉండేవారు వాళ్ళ బంధువులు, వాళ్ళంతా కూడా మనోహర్ దాది 12 సంవత్సరాల వయసులో బాబా దగ్గరకు వచ్చారు. ఆమె కూడా చాలా సాక్షాత్కారాలు చేసుకున్నారు. వాళ్ల పరివారం ఢిల్లీలో ఉండేవారు. మీరు ఢిల్లీలో వచ్చి జ్ఞానం ఇవ్వండి అని మనోహర్ దాదీని పిలిచారు వాళ్లు. ఢిల్లీ వెళ్లారు మనోహర్ దాదీ. ఓం ధ్వని చేసేది మొదలెట్టారు. ఇంటి వాళ్లందరూ దేవి సాక్షాత్కారం మనోహర్ దాదీ నుండి చేసుకున్నారు. దేవి వచ్చింది, మా ఇంట్లోకి దేవి వచ్చింది అని అనడం ప్రారంభించారు. మందిరాల నుంచి కూడా ఆహ్వానం దొరికింది, మా దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వండి అని. దేవీమూర్తి సాక్షాత్కారం అయింది, ఇది దేవిని స్వయం సాక్షాత్కారం అయింది అని చెప్పి చాలా సుందరమైనటువంటి అనుభవాలు ఎన్నో చేసుకున్నారు. ఇక్కడే ఉండండి, మాకు సేవ చేయండి అని మనోహర్ దాదీని ఢిల్లీలో అడగడం మొదలుపెట్టారు. మరి నేను ఎలా ఉండగలుగుతాను, ఒక ఇల్లు కావాలి. ఆ సమయంలో ఒక ఇల్లు ఇచ్చారు ఢిల్లీలో. 1952లో మొట్టమొదటి సేవా కేంద్రం తెరవబడింది ఢిల్లీలో. తర్వాత మన దగ్గర ఉండే సోదరీలు నలువైపులా భారతదేశంలో వెళ్లారు. తపస్సు చేసినటువంటి అనుభవాలంతా అందరికీ ప్రాప్తి చేయించడానికి నలుమూలల బ్రహ్మబాబ పంపించడం జరిగింది. మూల మూలల వెళ్లి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆబులేకి ఎప్పుడైతే ప్రవేశమయ్యారో మమ్మ లక్నో కూడా వెళ్లి అక్కడ సేవ చేయడం ప్రారంభించారు. ఎంతో స్వాగతం కూడా చేశారు అక్కడ మమ్మకు. కాన్పూర్కి వెళ్లారు. యూపీలో కూడా చాలా సెంటర్లు, సౌత్ ఇండియాలో చాలా సెంటర్లు స్థాపించబడ్డాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అన్ని చోట్లలో కూడా బాబా సేవా కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ప్రకాశ్మణి దాది మమ్మ జతలో ప్రకాశ్మణి దాది ఉండేవాళ్లు. మమ్మ కుమారి అయి కూడా అమ్మ యొక్క సంస్కారం ఉండేది. ఎవరైతే సమర్పణమవుతారో వాళ్ళందరికీ మమ్మనే పాలన పోషణ అంటే అంత శ్రద్ధగా చూసుకునేవారు. మమ్మ మెల్లమెల్లగా బాడీలెస్ స్టేజ్ అంటే విదేహీ స్థితి, అశరీరీ స్థితిని అనుభవం చేసుకునేది మొదలెట్టారు. చాలా తపస్సు చేసేది. ఎంత పవిత్ర ఆత్మ అంటే తన జీవితంలో పవిత్రతను అనేది అందరికీ పంచారు. ఆమెను చూస్తూనే లక్ష్మి సాక్షాత్కారం, దుర్గ సాక్షాత్కారం, సరస్వతి సాక్షాత్కారం అనేక మంది కావడం జరిగింది. చాలా విచిత్ర అనుభవాలు జరిగాయి. బ్రహ్మబాబా మమ్మ తపస్సు చేసినటువంటి స్థలమే మౌంట్ అబు. 24th జూన్, వాస్తవంగా ఇప్పుడు జూన్ నెలలోనే ఉన్నాం. 69 24th జూన్లో అంటే శరీరాన్ని వదిలేశారు. 16 సంవత్సరాల వయసులో వచ్చారు మమ్మ. ఇక్కడే తన జీవితాన్ని అంతా సమర్పణం చేశారు, ఎంతో పాలన చేశారు. 65లో తన శరీరాన్ని త్యాగం చేశారు. జూన్ 24 అంటే ఈ నెల 24 తారీఖు ఢిల్లీలో సేవా కేంద్రాలు అనేకం తెరవబడ్డాయి. అక్కడి నుంచి అక్కడ ఉండేటటువంటి ప్రకాశమణి దాదీని మౌంట్ అబుకు పిలిపించారు. ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఒకరు హెడ్గా ఉండి చూసుకోవాల్సినటువంటి అవసరం. దానికి ప్రకాశమణి దాదీని, తర్వాత మన్మోహిని దీదీని పిలిపించారు. చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె దీదీ, మన్మోహిని దీదీ. వీళ్ళ బంధువులు, పేరెంట్స్ చాలా ధనికులు. సింధ్ హైదరాబాద్ లో, బాంబేలో చాలా కాలేజెస్ వీళ్ళకు ఉండేటివి, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సింధి వాళ్లు స్థాపన చేశారు అంటే మమ్మ దీది వాళ్ల బంధువులు. వీళ్ళ చిన్నాన్న చిన్నమ్మ ఇద్దరు హాస్పిటల్ తయారు చేశారు బాంబేలో. వాళ్ళందరూ కూడా ఈ దీదీ జీవితం, ఈమె త్యాగము, తపస్సు ఇదంతా చూసి చాలా ఆకర్షితులయ్యారు పరమాత్ముడికి. వాళ్ళనే అంకుల్ అంటీ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాబా. మౌంట్ అబు కూడా పరివారం పరివారమే, కుటుంబాలు కుటుంబాలే ఇక్కడికి వచ్చి బాబా దగ్గర ఉండడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ నివసించిండే ఫోటోలు. మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ బాబా దగ్గరికి తీసుకురావాలి, పరమాత్మని తెలుసుకోవాలి, నిరాకార జ్యోతి స్వరూపాన్ని గుర్తుపట్టాలి అనే ఆదేశం అందరికి ఇవ్వడం జరిగింది. అందరి ఆత్మలకు పరమాత్మ పిత ఆయన గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా బ్రహ్మబాబా ఆధ్యాత్మిక స్నేహాన్ని అందరికీ పంచేవారు. మౌంట్ అబు పాండవ్ భవన్ లో హెడ్ క్వార్టర్, అది ఫోక్రాన్ హౌస్ అనేది మొదట ఆ పేరుండేది. ఎందుకంటే ఫోక్రాన్ డిస్ట్రిక్ట్, అది ఆటం బాంబ్ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో ఆ హౌస్ అది, అక్కడ స్థలం తీసుకొని మందిర ఒక కుటీరాన్ని తయారు చేయడం మొదలెట్టారు. మొట్టమొదట ఒక జోపిడి, దాంట్లో కూర్చొని అందరికీ పత్రాలంటే లెటర్స్ కూడా రాస్తూ ఉండేవాళ్ళు. నలువైపులా చాలా వాతావరణం బాగుంటుంది. మీరు పాండవ భవనం రేపు వెళ్ళినప్పుడు చూస్తారు, పాండవ భవన్లో హిస్టరీ హాల్ ఉంది. అక్కడ బాబా కూర్చొని వాణి నడిపించేవాళ్ళు, జ్ఞానం ఇచ్చేవారు. ఈరోజు కూడా అన్ని సేవా కేంద్రాల్లో ఆ వాణీలు వింటూ ఉన్నారు. హిస్టరీ హాల్లో నలువైపులా ఫోటోలు ఉంటాయి, ఈశ్వరీ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటివి ఆరంభం నుండి. ఇంకా బాబా కమరా, ఇది రూము, చిన్న కమరా బాబాది రూము. చాలా సింపుల్ రూపంలో నివసించేవారు బాబా ఆ చిన్న రూమ్లో. 18 జనవరి 1969 బ్రహ్మబాబా తన శరీరాన్ని త్యాగం చేశారు తన బెడ్ పైన రాత్రి 9 గంటల సమయంలో. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అప్పుడు ప్రకాశ్మణి దాది తనకు ఎదురుగ్గా ఉంది. మొత్తం రోజంతా చాలా సేవ చేశారు బాబా, చాలా పనులు చేశారు, అందరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నాను అన్నారు రాత్రి 9 గంటలప్పుడు. ప్రకాశ్మణి దాది తనకు ఎదురుగా ఉంది, దృష్టి తీసుకుంటూ చేయి పట్టుకొని మొత్తం శక్తినంతా దాదికి నొసంగి అవ్యక్తమయ్యారు. దేహాన్ని వదిలి సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకున్నారు. ఆయన స్మృతిలోనే పాండవ భవనంలో శాంతి స్తంభం అనేది తయారు చేయబడింది. 18 జనవరి వేలాది మంది అక్కడికి వెళ్తాము. శ్రద్ధ సుమంతో పరమాత్మునికి మనం మనస్సును సమర్పితం చేస్తాము. దానికి టవర్ ఆఫ్ పీస్ అంటారు, శాంతి స్తంభం. అక్కడ ఒక లైట్ హౌస్ అది, ఎందుకంటే అది లైట్ హౌస్ ఎందుకు, మొత్తం లైట్ విశ్వానికి అంతటికి వెలుగును వ్యాపింపజేస్తారు, క్రాంతికారి సందేశాన్ని. ఆ శాంతి యొక్క ప్రకంపనలంతా మొత్తం విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్నాయి, కాబట్టి దాని పేరే శాంతి స్తంభం అని పెట్టబడింది. 4 ధామాలున్నాయి బ్రహ్మ బాబా స్మృతికి గుర్తుగా. ఒకటి శాంతి స్తంభము, హిస్టరీ హాల్, బాబా యొక్క కుటీరం, బాబా మందిరం, బాబా నివసించినటువంటి స్థానం, తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ 4 మీరు రేపు చూస్తారు. ఈరోజు కూడా మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడే కూర్చొని మనకి ప్రేరణ ఇస్తూ ఉన్నట్ల, శక్తి ఇస్తూ ఉన్నట్ల ఈ రోజు కూడా అనుభవం అవుతుంది. అక్కడ మీరు అనుభవం చేసుకోగలరు. దీని తర్వాత ప్రకాశ్మణి దాది ఈశ్వరీ విశ్వవిద్యాలయానికి హెడ్ అయ్యారు. 1969 నుంచి 2007 దాకా ప్రకాశ్మణి దాది అధ్యక్షతలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది చాలా ఉన్నతంగా ఉంది. ఈ సంస్థ దాది నేతృత్వంలో చాలా చాలా ముందుకెళ్లింది. దాది చేతిలో ఇంకొకరు దీది మన్మోహిని కూడా ఉండేవారు, బాబా చేతిలో ఉండేవారు. ఇద్దరు కలిసి దీది మన్మోహిని, ప్రకాశ్మణి దాదిని రెండు హంసల జోడ అని చెప్తారు. ఒకే ఆత్మ రెండు శరీరాల్లాగా ఉండేవాళ్లు. ఈశ్వరీ విశ్వవిద్యాలయాన్ని నడిపించే దాంట్లో మనం చెప్తాం దీది దాది యొక్క జోడి అని. అర్థం ఏమిటంటే పెద్ద బెహన్ అనే అలౌకిక మాతాపితల రూపంలో బ్రహ్మబాబా మమ్మ ఉన్నారు. వీళ్ళిద్దరూ పెద్ద సిస్టర్స్. దాదా అంటే బడాభాయి సింధు భాషలో, దాది అంటే పెద్ద అక్క, దాదా అంటే పెద్ద అన్న అని అర్థం. ఈ విధంగా తపస్సు చేసినటువంటి మూర్తులు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలి, స్వర్గం కోసం మీరు నిమిత్తం కావాలి అనే ఆదేశాన్ని తీసుకుని సూర్యుడు చంద్రుడు గుప్తం కానీ ఆకాశంలో నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా శివబాబా బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ ఆత్మ గుప్త రూపంలో కార్యానికి ప్రేరణిస్తూ ఉన్నారు. కానీ దాదీలు ముందుండి నక్షత్రాల్లాగా కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విదేశాల్లో కూడా చాలా బ్రాంచెస్ తెరవబడ్డాయి. 1972 నుంచి అక్కడ నెలకొల్పబడ్డాయి సంస్థలు. మొదట విదేశీ గ్రూప్ మౌంట్ అబుకు వచ్చింది లండన్ నుంచి, అమెరికా నుండి మొదటి గ్రూపు. 1975లో మౌంట్ ఆబుకు వచ్చిన తర్వాత వీరు ప్రపంచం నలువైపులా చూశారు. అయితే తర్వాతనే మొత్తం నలువైపులా ఎక్కువ స్థాపన చేయడం జరిగింది. ఓం శాంతి భవన్ కూడా మౌంట్ ఆబులో పైన నెలకొల్పడం జరిగింది. దీని పేరే మీరు పాండభవనం వెళ్తే చూస్తారు, ఈ హాల్ కూడా వెళ్తారు. 3000 మంది కూర్చోవడానికి హాల్ తయారు, వితౌట్ పిల్లర్స్ లేకుండా, స్తంభాలు లేకుండా. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ జరుపుతాము. సాధువులు సన్యాసుల సమ్మేళనం కూడా ఇక్కడ జరుగుతుంది. బెనారస్ హరిద్వారం నుంచి అనేక మంది సాధు సన్యాసులు ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ లో మెంబర్షిప్ కూడా లభించింది. యుఎన్ఓ నుండి కూడా అనేక మంది ఇక్కడికి రావడం మొదలెట్టారు. మౌంట్ ఆబు పాండవ భవన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో జ్ఞాన సరోవర్ అనేది తయారు చేయబడింది. ఇక్కడ వేరు వేరు వింగ్స్ వాళ్ళకి అందరికీ కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. దీని పేరు జ్ఞాన సరోవర్. 1991 నుండి మౌంట్ ఆబులో గ్లోబల్ హాస్పిటల్ కూడా నిర్మించబడింది. ఒకే ఛత్రం కింద హోమియోపతి, అలియోపతి, న్యాచురోపతి, ఈ విధంగా అనేకమైనటువంటిది ఇక్కడ నెలకొల్పబడింది. 80% స్టాఫ్ వీళ్ళందరూ కూడా సమర్పితంలో సేవ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు జ్ఞానీలు. ఆదివాసీలు ఇక్కడ చాలా మంది నివసిస్తూ ఉంటారు. అక్కడ పల్లె పల్లెకు వెళ్లి మందులు ఇలాంటివి అందజేయడం కూడా జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ అడాప్ట్ చేసుకుని అక్కడ కూడా సేవ చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ ద్వారా. ఇప్పుడు మౌంట్ ఆబు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చూడండి, చారిటబుల్ హాస్పిటల్ అది. సాధు సన్యాసులు మహాత్ములు స్కూల్ యొక్క నన్స్, కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి, నన్స్ ఉంటారు అక్కడ. వీళ్ళందరికీ కూడా ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతోంది. లండన్, జర్మనీ, హాలెండ్ ఇక్కడ నుంచి చారిటీ ద్వారా ఈ హాస్పిటల్ అనేది నలువైపులా సేవను అందజేయడం జరుగుతోంది. ఇది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. 1996లో డైమండ్ హాల్ తయారు చేయబడింది ఇక్కడ మీరు కూర్చున్నటువంటి హాల్లో. 96లో డైమండ్ హాల్ తయారు చేయబడిందంటే ఇక్కడ 20,000 మంది కూర్చోవచ్చు. నలువైపులా 20,000 మంది కూర్చోవడానికి ఇక్కడ అంత ఈ క్యాంపస్ లో అనేక సౌకర్యాలను నెలకొల్పడం జరిగింది. అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే వస్తూ ఉంటారో అన్ని చోట్ల నుంచి, అప్పుడు ఈ స్థలం చాలక లేక టెంట్స్ కూడా వేయడం జరుగుతుంది. దాది ప్రకాష్ మణి అధ్యక్షతలో ఈ కార్యాలు చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 2007లో దాది ప్రకాష్ మణి 85 సంవత్సరాల వయసులో తన శరీరాన్ని వదిలారు. ఆమె స్మృతికి గుర్తుగా ఈ హాల్ ముందు టవర్ ఆఫ్ లైట్, ప్రకాశ స్తంభం నెలకొల్పడం జరిగింది. మీరు చూసే ఉంటారు ప్రకాశ స్తంభం. అంతిమ సంస్కారం ఇక్కడే చేయడం జరిగింది. పండవ భవనంలో పైన శాంతి స్తంభం బ్రహ్మబాబా స్మృతికి, ఇక్కడ శాంతివనంలో దాదీకి గుర్తుగా ప్రకాశ స్తంభం నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ దాది జానకీజీ. ఆ సమయంలో జ్ఞానం లేక వచ్చినప్పుడు 20 సంవత్సరాల వయసు ఉండేది. ఇప్పుడు ఈ సంస్థకు హెడ్ జానకీ దాది. ఇప్పుడు వర్తమాన సమయంలో 96, 96, 97 జరుగుతూ ఉంది. ఈ వయస్సులో కూడా పరమాత్ముడు ఎంత శక్తి ఇచ్చారంటే, ఎక్కువ సమయం ఇక్కడ ఉంటారు. విదేశాల సేవ చేయడానికి అనేక స్థానాలకు 97 సంవత్సరాల వయసులో కూడా వెళ్తూ ఉన్నారు. లండన్ నుంచి కెనడా, కెనడా నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి ఈ రోజు కూడా దాది న్యూయార్క్ నుంచి లండన్కు వచ్చి దుబాయ్కి వచ్చారు. 10వ తారీఖు ఇక్కడికి వస్తారు. మీరు కలవలేరు కానీ దాది ఇక్కడికి వచ్చారు. ఇంటే ఇక్కడ ఈ ఎంత తీక్షబుద్ధి, తీక్షణ బుద్ధి, పరమాత్ముడి శక్తి ఆమెకు ఎంత సహాయం చేస్తూ ఉందంటే, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా దాది జానకి యొక్క అధ్యక్షతలో జరుగుతోంది. మొత్తం ప్రోగ్రామ్స్ అంతా కూడా ఈ దాది జానకి దాది అధ్యక్షతలోనే. మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూశారు. ఇప్పుడు చిన్న చిన్న కుమారీలు అంతా వచ్చారు. చిన్న చిన్న కుమారీలు కూడా ట్రైనింగ్ సేవా కేంద్రాల్లో ఉండేవాళ్ళకి ఇక్కడ 10 నుంచి 10కి పూర్తి అవుతుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఆ ప్రకాశం అనే దాది ట్రైనింగ్ సెంటర్ అనేది ఉంది. అక్కడ నుంచి ఉదయము సాయంకాలం భోజనం చేసే టైంలో మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న కుమారీలంతా ఇక ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. లక్షలాది మంది సభలో దాది ఉపన్యాసం ఇస్తారు. చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఇంకా ఈ సంస్థలో ముఖ్యమైనటువంటి వాళ్ళు గుల్జార్ దాది. ఆమె 9 సంవత్సరాల వయసులో వచ్చారు. బాబాను చూస్తేనే ధ్యానంలోకి వెళ్లిపోయారు. కృష్ణుడి సాక్షాత్కారం చేసుకున్నారు. స్వర్గం యొక్క సాక్షాత్కారం జరిగింది. ట్రాన్స్లేక్ వెళ్లిపోయారు. అప్పుడు చాలా సాక్షాత్కారాలు జరిగాయి. శివ పరమాత్మ బిడ్డ అయినటువంటి బ్రహ్మబాబా సంపూర్ణమైన తర్వాత రూపం ఎలా ఉంటుంది అనేది ఫరిస్తా స్వరూపంలో ఉండే విషయం ఆ సాక్షాత్కారం మొట్టమొదట గుల్జార్ దాదిని చేసుకున్నారు 9 సంవత్సరాల వయసులో. సందేశాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, అక్కడి నుంచి సందేశం భగవంతుడి నుంచి తీసుకొస్తారు. విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంతా జరుగుతూ ఉండేవి. దేశ విదేశాల నుంచి బ్రహ్మకుమారీలందరూ ఇక్కడికి వచ్చేవారు. ఈమెకు చాలా పెద్ద వరదానం గుల్జార్ దాదికి ఏమిటంటే, ఈమె శరీరంలోకి శివ పరమాత్మ తర్వాత బ్రహ్మబాబా సంపూర్ణ స్వరూపం ఇద్దరు ప్రవేశమవుతారు. ఆ మాటలే అవ్యక్త వాణి అని అంటాం. ఎప్పుడైతే ప్రవేశమవుతారో పరమాత్మ ఇమలేకి ముఖం మార్పు అవుతుంది, శబ్దం మార్పు అవుతుంది, మొత్తం అంతా మార్పు అవుతుంది. పరమాత్ముడి యొక్క శక్తి అనేది అక్కడ మనకు అనుభవం చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్స్ అంతా ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవే రిలే అవుతూ ఉన్నాయి. మన ఛానల్లో ఇది వస్తూ ఉంది. సేవా కేంద్రాల్లో కూడా విశేషంగా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు కూడా చాలా సేవా కేంద్రాల్లో వినే ఉంటారు, చూసే ఉంటారు. ఎవరెవరు సేవా కేంద్రాల్లో అవ్యక్త బాప్తాదే చూశారో విన్నారో చేయెత్తండి. భగవంతుడిని చూశారు సేవా కేంద్రాల్లో, చాలా అనుభవం చేసుకుంటారు. పరమాత్ముడికి ఎదురుగా ఎప్పుడైతే వెళ్లారో అప్పుడు అనుభవం అవుతుంది, తెలిసిపోతుంది. ఈ హాల్లో మనం చూస్తూ ఉన్నాం, పిన్ డ్రాప్ సైలెన్స్. పరమాత్ముడు వచ్చినప్పుడు ఎప్పుడైతే పరమాత్ముడి దృష్టి మన వైపు పడుతూ ఉంటుందో దాది లేకు ప్రవేశమైనప్పుడు. అవ్యక్త బాప్తాద అని ఎందుకు అంటున్నామంటే, బాప్ అంటే తండ్రి. దాదాకు 2 అర్థాలున్నాయి. దాదా అంటే గ్రాండ్ ఫాదర్ అంటాము, అన్నను కూడా దాదా అంటాం. బ్రహ్మబాబా మన అన్న, ఎందుకంటే ఆయన కూడా ఆత్మ, పరమాత్ముడు అని చెప్పము. బడాభాయి ఆయన పెద్ద అన్న. మరి బాబా అలౌకిక రూపంలో ఈయనలోకి ప్రవేశమయ్యి జ్ఞానమిస్తున్నారు కాబట్టి మనకు అలౌకిక తండ్రి అయ్యారు. తండ్రి అయ్యారు, అన్న కూడా అయ్యాన. కాబట్టి శివపిత బ్రహ్మపిత ఇద్దరు గుల్జార్ దాది శరీరం లేకొచ్చి ఏ విధంగా మాట్లాడతారు అనేది 1969 నుంచి ఇప్పటి దాకా మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. 33 ఇయర్స్, 33 సంవత్సరాలు దాదాపు అప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. 37 నుంచి 69 దాకా బ్రహ్మబాబాలోకి వచ్చి పరమాత్మ మాట్లాడడం విన్నాం. సాకార వాణిలు అంటారు వాటినే. ఇప్పుడు రోజు రివైజ్ చేస్తారు మహావాక్యాలు. ఏవైతే తర్వాత వినిపించారో అవన్నీ వింటూ మన జీవితంలో ధారణ చేస్తూ ఉంటాం. అన్ని సేవా కేంద్రాల్లోనూ వాణిలు అనేది నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే వింటారు. మీరు మరుసటి రోజు అంటే మర్నాడు ఎల్లుండి మీరు ఈ మురళి వింటారు. ఇక్కడే ఉన్నట్టయితే మీరు మురళి ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది, పరమాత్మ మహావాక్యాల గురించి. ఇక్కడ ఫీజు ఏమిటి అంటే, ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో 5 పైసలు. 5 పైసలు ఇవ్వడానికి తయారుగా ఉన్నారా? ఎవరు తయారుగా ఉన్నారు వాళ్ళు చేయెత్తండి. 5 పైసలు ఏవి? 5 పైసలు తెలుసుకున్నారు కదా, 5 వికారాలే 5 పైసలు. ఈ ఐదు వికారాలే కలియుగ ప్రపంచాన్ని నరకంగా చేసే. సత్యుగ ప్రపంచం రావాలి, స్వర్గం రావాలి అంటే వికారాలపైన విజయం పొందాలి. మరి ఆ శక్తిని నింపుకోవాలి అంటే ఒక అన తీసుకెళ్ళండి, ఐదు పైసలు ఇచ్చి వెళ్ళండి. ఒక అన అనగా ఒక ప్రతిజ్ఞ చెయ్యండి. ఒక్కసారి రోజు సేవా కేంద్రానికి వెళ్లి ఒక గంట నేను క్లాస్ వింటాను, ఇది ఒక అణ తీసుకుని వెళ్లడం. ప్రతిజ్ఞ చేయాలి. చేయొద్దండి, ఎవరు ప్రతిజ్ఞ చేస్తారో? రోజు సేవా కేంద్రానికి వెళ్తాం, ఒక గంట సేపు వింటాం. ఇప్పటి వరకు వెళ్లలేదు, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి. ఎక్కడెక్కడ సేవా కేంద్రాలు ఏ ఊళ్ళో ఉన్నాయో అక్కడ నేను వెళ్తాను, మా ఊళ్ళో ఉండే సేవా కేంద్రానికి నేను వెళ్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి. మీ మనసులో కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి, మీతో నేను ఇదే నివేదన చేస్తూ ఉన్నాను. మీరు ప్రశ్నలు రాసి, మీలో ఉండే ప్రశ్నలు ఏమేమి ఉన్నాయో అవి రాసి ఇక్కడ ఇవ్వండి, దానికి జవాబులు ఇక్కడ లభిస్తాయి. అనుభవీలైనటువంటి వాళ్ళు మీకు జవాబులు చెప్తారు. మీలో ఏం ప్రశ్నలు ఉన్నాయో అవి పేపర్లో రాసి ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చి ఇచ్చినట్టయితే జవాబులు లభిస్తాయి. రేపు మౌంట్ ఆబు చూడడానికి వెళ్తారు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా తెలియజేయబడతాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కూడా మీకు ముందుకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను సమాప్తం చేస్తూ ఉన్నాను. ఒక చిన్న బిడ్డ ఇప్పుడు నృత్యం కూడా చేస్తారు. ఒక నిమిషం సైలెంట్ గా కూర్చోండి, తర్వాత ముందు ప్రోగ్రామ్ ఏముంటుందని తెలియజేస్తారు. ఓం శాంతి, ఓం శాంతి.